Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం April 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారవి చిత్రం కార్యక్రమానికి. హా, మెర్క్యూరీ రైజింగ్, అలాగే ఎలక్షన్ వేడి కూడాను విపరీతంగా పెరుగుతోంది. ప్రతి ఒక్క విషయంలో కూడాను అసలు అంటే సర్వేలు, తర్వాత ఈ మన ప్రచారాలు, తర్వాత టీవీల్లో వాటిల్లో యాడ్స్, ఒక్కటేంటి అసలు ఏ విధంగా చూసుకున్నా కూడా అన్ని విషయాల్లోనూ వేడెక్కిపోతుంది మొత్తం. ఎటు చూసినా పొద్దున 6 లేచినప్పటి నుంచి మొదలు పెడితే అసలు ఆ ప్రచారాలు ఒక రేంజ్లో హోరెత్తిస్తున్నాయి. దీంతో మెంటల్ ఎక్కిపోయి అసలు ఎవరికి వేస్తామో అర్థం కూడా కాకుండా ఉంది. ఒకడు వస్తాడు, ఒక పార్టీ అంటాడు, కరెక్ట్గా ఈ వీధి చివరి వరకు వెళ్ళేలోపు ఇంకో పార్టీ వాడు వస్తాడు, మళ్ళీ వా పాటలు అవి ఇవి, అబ్బో అసలు హోరెక్కించేసి మైకులతోటి మైకాసురులు ఎక్కువైపోయారు. దానికి తోడు మళ్ళీ ఆఫీస్కి వెళ్దామంటే దారిలో ఓ అసలు విపరీతమైన రష్, ఏంటంటే ఏదో ర్యాలీ జరుగుతుంది, లేకపోతే ప్రచార సభ నిర్వహిస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఒక మీటింగ్ పెట్టారు దగ్గరలో, దానికి ప్రజల్ని సమీకరిస్తున్నారు, అది ఇదని ఏదో చెప్తున్నారు. అసలు బాబోయ్, ఎలక్షన్ వేడి మామూలుగా లేదు. ఎన్నికల్లో మామూలుగా ఎవరైనా సరే ఓటేయండి అని అడుగుతారు, అది సర్వసాధారణం. ఏం అడుగుతారు, ఎందుకు అడుగుతారు ఓటేయమని? వాళ్ళు చేసిన మంచి పనులను చెప్పుకోవడానికో, వాళ్ళు వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్పే మంచి పనులకో ఏవో అంటారు. ఎవరైనా సరే ఏం చూస్తారు అసలు, నాకు వీడిచ్చేది ఏంటి అని చూస్తారా? లేకపోతే వీడు ఎట్లాంటి వాడైనా, ఒక అంటే స్థానిక అభ్యర్థి ఎలాంటి వాడైనా సరే, బేసిక్గా ఇదిగో వీళ్ళు మంచివాళ్ళు, ఈ పార్టీ మంచిది, దీని విధి విధానాలు మంచివి అని చూస్తారా? లేదు, మేనిఫెస్టోలో ఉన్న పాయింట్స్ అన్నీ బాగున్నాయి, సంక్షేమానికి కొంచెం దగ్గరగా ఉన్నాయి అని చూస్తారా? ఏం చూస్తారు అనే విషయం. ఎందుకంటే యాజ్ ఎలక్షన్స్ ఆర్ నియరింగ్, ఈ వారం రోజుల్లో చాలా మటుకు ఎలక్షన్స్కి సంబంధించినవే మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు ఒకటి, నేను ఐ కేమ్ అక్రాస్ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ వెరీ 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 ఇన్స్పైరింగ్, సాడ్ బట్ వెరీ ట్రూ. ఒక ప్రొఫౌండ్ లిటిల్ పారాగ్రాఫ్ ఒకటి నేను చదివాను, నాకు అది చదవగానే ఒకసారి బా ఏం రాశారు అనిపించింది. డాక్టర్ ఎడ్రైన్ రాజర్స్ అని 1931 రాశారు. 1931 ఆయన ఇలా అన్నారంటే ఇప్పుడు 2019 వచ్చేసరికి మీరు గమనిస్తే ఇది ఎంతవరకు కరెక్టు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఏం రాశారంటే, నేను ఇంగ్లీష్లోనే చెప్తాను, నేను తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయను, ఎందుకంటే సమ్ ఆర్ బ్యూటిఫుల్ జస్ట్ ద వే ఇట్ ఈస్, దాన్ని ట్రాన్స్లేట్ చేసి నేను దాన్ని పాడు చేయదలుచుకోలేదు. యూ కెనాట్ లెజిస్లేట్ ద పూర్ into freedom by legislating the wealthy out of freedom. What one person receives without working for, another person must work for without receiving. The government cannot give to anybody anything that the government does not first take from somebody else. When half of the people get the idea that they do not have to work because the other half is going to take care of them, and when the other half gets the idea that it does no good to work because somebody else is going to get what they work for, that, my dear friend, is about the end of any nation. You cannot multiply wealth by dividing it. Yanta ante naaku asala straight to heart, straight from heart annatundi idi. అంటే మామూలుగా వీళ్ళు మేనిఫెస్టోల్లో ఏంటేంటో దట్టించేస్తూ ఉంటారు. మీరు 2,000 ఇచ్చారైతే మేము 3,000 ఇస్తాం, మీరు 5,000 ఇచ్చారైతే మేము 10,000 ఇస్తాం, మీరు అది చేశారైతే నేను ఇచ్చేస్తాను, ఈ టైప్లో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా. ఇవన్నీ చూసినప్పుడు అంటే తోటివాడు తొడగోసుకుంటా, నేను మెడగోసుకుంటాను అనే టైప్గా వీళ్ళు అనే చందంగా తయారైనప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి ఒక పారాగ్రాఫ్ ఎంత నిజం, వే బ్యాక్ 1931 రాశారంటే ఇప్పుడు 2019లో ఇది ఎంత పీక్స్కి వెళ్ళిపోయింది అనేది మీకు అర్థం కావాలి. మీకే కాదు మనందరం అర్థం చేసుకోవాలి రాదర్. నాకు అది చదివినప్పుడు అందుకే ఒకటికి 10 సార్లు అలా చదువుకున్నాను నేను. అంటే దాని భావాన్ని ఇంకా కొంచెం నర నరాన జీర్ణించుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంలో ఒక 10 సార్లు చదువుకుంటాను నా లైన్స్ని. మళ్ళీ ఒకసారి మీకోసం, దిస్ గోస్ లైక్ దిస్. యూ కెనాట్ లెజిస్లేట్ ద పూర్ ఇన్ టు ఫ్రీడమ్ బై లెజిస్లేటింగ్ ద వెల్దీ అవుట్ ఆఫ్ ఫ్రీడమ్. వాట్ వన్ పర్సన్ రిసీవ్స్ వితౌట్ వర్కింగ్ ఫర్, అనదర్ పర్సన్ మస్ట్ వర్క్ ఫర్ వితౌట్ రిసీవింగ్. ద గవర్నమెంట్ కెనాట్ గివ్ టు ఎనీబడి ఎనీథింగ్ దట్ ద గవర్నమెంట్ డస్ నాట్ ఫస్ట్ టేక్ ఫ్రమ్ సంబడి ఎల్స్. వెన్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ గెట్ ద ఐడియా దట్ దే డూ నాట్ హ్యావ్ టు వర్క్ బికాస్ ద అదర్ హాఫ్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, అండ్ వెన్ ద అదర్ హాఫ్ గెట్స్ ద ఐడియా దట్ ఇట్ డస్ నో గుడ్ టు వర్క్ బికాస్ సంబడి ఎల్స్ ఈజ్ గోయింగ్ టు గెట్ వాట్ దే వర్క్ ఫర్, దాట్ మై డియర్ ఫ్రెండ్ ఈజ్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ నేషన్. యూ కెనాట్ మల్టిప్లై వెల్త్ బై డివైడింగ్ ఇట్. డాక్టర్ అడ్రియన్ రాజర్స్ 1931లో రాశారు ఇది. బట్ స్టిల్ ఇప్పటికీ అది ఒక చేదు నిజంగా అలా మిగిలిపోయింది. అండ్ ఇప్పుడున్న మేనిఫెస్టోలు చూస్తుంటే మనం కట్టే ట్యాక్సులు, మనము అంటే మన నుంచి వాళ్ళు తీసుకునేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి మనం కట్టే డబ్బులు, ఇన్ ఎనీ ఫామ్, రోడ్ ట్యాక్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీలు ఏవైనా, మనం కొనే సరుకుకి కూడా మనం జిఎస్టీ కలిపే కడుతున్నాం, ఆ ట్యాక్స్ వెళ్తుంది, ఇవన్నీ కూడాను వే బ్యాక్ అసలు మనకి ఎంత తిరిగి వస్తుంది, గవర్నమెంట్ నుంచి మనకి డెవలప్మెంట్ రూపంలో ఎంత వస్తుంది అనేది ఆలోచించుకుంటే వీళ్ళు మేనిఫెస్టోల్లో పెట్టేటటువంటివి అసలు అంటే సోమరిపోతుల్లా తయారు. ఇప్పుడు ఉపాధి అవకాశాలు కలుగజేయాలి తప్ప, ఈ మనం ఇంగ్లీష్లో ఎప్పుడు మనం చెప్పుకునే ఒక ప్రోవర్బే, ఒక ఫిషింగ్ నేర్పిస్తే మంచిది కానీ రోజుకు ఒక ఫిష్ ఇస్తాను అనడం ఎంతవరకు కరెక్ట్. డబ్బులు, పెన్షన్లు, భృతులు ఇవి కాదు వాళ్ళకి. ఇంకా కనీసం పెన్షన్ ఎస్, ఎందుకంటే ముసలి వాళ్ళు పాపం వాళ్ళు చేసుకోలేరు. కానీ నిరుద్యోగ భృతి, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతులు, వాళ్ళకు కూడాను డబ్బులు, అసలు అంటే అప్లికేషన్లు పెట్టడానికి వాటికి ఏదో కొంచెం డబ్బు కావాలి, ఓకే దానికోసం అంటే సరే ఓకే. కానీ నువ్వు అంతిస్తే నేను ఇంత ఇస్తా ఊరికినే ఫ్రీగా ఇచ్చేస్తా, ఏదైనా ఫ్రీ 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 ఫ్రీ, ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రతి మేనిఫెస్టో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వన్ పర్టిక్యులర్ పార్టీ, ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ ఈజ్ గివింగ్ ఫ్రీ. ఫ్రీ అనేది ఒక భూతంలాగా వాళ్ళ నెత్తి మీద కూర్చున్నది, ప్రతిదానికి ఫ్రీనే, ఏదడుగు ఫ్రీ, నెలకి ఇంత ఇస్తాను, కట్టుకోవడానికి బట్టలు ఇస్తాను, ఉండడానికి ఇల్లు ఇస్తాను, చూడటానికి టీవీ ఇస్తాను, ఇంకా వాడు ఎందుకు పనిచేస్తాడు? కాబట్టి అసలు ఆశలు చూపించడం కాదు, వాళ్ళకి ఆశ పెట్టడమో ఆశ చూపించడమో ఫ్రీ అనేటటువంటి ఒక తాయిలం ఇవ్వడమో కాదు కావాల్సింది. వాళ్ళ ఆశయాలు నెరవేరడానికి, వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ఏదైతే కావాలో, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నిలబడేలాగా అది ఇవ్వాలి. మైనారిటీలకు ఇది, ఎస్సీ ఎస్టీలకు ఇది, బీసీలకు ఇది, అదేంటి అగ్రకులాల్లో కూడాను ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇది, వీళ్ళకి ఇది, వాళ్ళకి ఇది, ఇంకా ఏంటి? అసలు ఈ వాగ్దానాలు, ఈ మేనిఫెస్టోలు చూస్తుంటే ఈయన రాసింది నాకు అసలు అలా బ్లడ్ బాయిల్ అయిపోయింది చూడంగానే, ఇది కదా అసలు కావాల్సింది అని. ఎందుకంటే జనాలు ఫ్రీకి అలవాటు పడ్డ తర్వాత పని చేయమంటే ఎందుకు చేస్తారు? బడికి వెళితే చాలు, ఇదిగో ఇంత ఇస్తాము అంటున్నారు. బడికి వెళ్ళకపోతే ప్రాబ్లం ఇది అని వాళ్ళని మోటివేట్ చేయట్లా. అసలు అంటే ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు. ప్రతి ఒక్క మేనిఫెస్టోలు, ఇప్పుడు ఉగాది రోజున మేనిఫెస్టోలు విడుదల చేశాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మేనిఫెస్టోలు కరెక్ట్గా 4-5 రోజుల ముందు రిలీజ్ చేశారు, బాగానే ఉంది. కానీ దాంట్లో జన సంక్షేమం కన్నా ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ వాట్ ఎవర్ సిటీస్ కానీ లేకపోతే పల్లెటూళ్ళు కానీ వాటిల్లో చేయాల్సిన డెవలప్మెంట్ల గురించి తక్కువ, ఓన్లీ కొన్ని వర్గాలకు ఇచ్చే తాయిలాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా అంతకుమించి ఏ డెవలప్మెంట్లు లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెడితే మన ట్యాక్సులు మనం కట్టిన దానికి కొంచెం రిటర్న్స్ అన్న వస్తాయి. మనం కట్టేవన్నీ తీసుకెళ్ళి ఏదో ఒక వర్గం ఒక వర్గం ఒక వర్గం ఒక వర్గం అది జరుగుతుంది. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ పార్టీ, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ క్యాస్ట్ ఆర్ రిలీజియన్. ఇది నేను డిస్క్లైమర్ కింద చెప్పదలుచుకున్నాను. ఇంకా బోర్డు ఉన్నది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నా హృదయం మూగవాయి నిలిచెనే, నీ వలపు నీడలో నా తలపే ఆగనే, నీ ఎదట నా హృదయం మూగవాయి నిలిచెనే.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న ఆహా ఏమి రుచి కార్యక్రమంలో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే రెసిపీ చిలకడ దుంపల పచ్చడి. చిలకడ దుంపలు తీయగా ఉంటాయి కదండి, చిలకడ దుంపలతో పచ్చడేంటా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ట్రై చేస్తే ఇంకా వదిలిపెట్టరు. ఇంతకీ ఈ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే, 1/4 కిలో చిలకడ దుంపలు, 8 ఎండుమిరపకాయలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, 1/2 స్పూన్ చాయ్ మినప్పప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, 3 స్పూన్ల నూనె. తయారీ విధానం, ముందుగా చిలకడ దుంపలు శుభ్రంగా కడుక్కుని తురుముకుని 1 ప్లేట్లో విడిగా తీసుకోవాలి. దానిమీద పసుపు వేసుకుని ఉంచుకోవాలి. చింతపండు విడదీసుకుని కొద్దిగా నీళ్లతో తడుపుకుని ఉంచుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి కాగగానే వరుసగా ఎండుమిర్చి, మెంతులు, చాయమినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి. పోపు చల్లారగానే ముందుగా మిక్సీలో వేయించిన ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తగా వేసుకోవాలి. తర్వాత చింతపండు, మిగిలిన పోపు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తురిమి ఉంచుకున్న చిలకడ దుంపల తురుము కూడా ఇందులో వేసి బాగా స్పూన్తో కలిపి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. చిలకడ దుంపల్లో స్వతహాగా తీపి ఉంటుంది కనుక వేరేగా తీపికి బెల్లం కానీ పంచదార కానీ వేయాల్సిన అవసరం లేదు. తురుముకోకుండా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పై విధంగా పోపు వేసుకుని మిక్సీలో మెత్తగా వేసుకుని కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేయక్కర్లేదు. అంతే, ఎంతో రుచిగా ఉండే చిలకడ దుంపల పచ్చడి భోజనంలో సర్వింగ్కు సిద్ధం. ప్రయత్నిస్తారు కదా?
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అసలు ఎలక్షన్ సందర్భంగా మనము ఈ వీక్ అంతా సాధ్యమైనంత మటుకు ఎలక్షన్స్ గురించే మాట్లాడుకుందామని అనుకున్నాం కదా. అసలు ప్రజలు ఏం చూసి ఓట్లేస్తారు? మేనిఫెస్టో చూసా, ఒక పార్టీని చూసా, ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసా, ఆర్ స్థానికంగా నిలబడ్డటువంటి ఆ మనిషిని చూసా అనేది నాకు ఎప్పుడూ ఒక పెద్ద డౌట్. దానికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక సంస్థ ఉంది. నాకు అసలు ఈ మధ్య ఈ డెమోక్రసీ, డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ పదాలు వింటుంటే నవ్వు వస్తుంది. చిన్నప్పుడు సోషలిస్ట్ టెక్స్ట్ బుక్లో చదువుకునేవాళ్ళం కదా, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సోవరెన్ కూడా ఉంది. యా, సోవరెన్ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అని. అది నిజంగా డెమోక్రసీ ఉందా అని ఆశ్చర్యం వేసేలాగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. నిలబెట్టిన అభ్యర్థులు, ఆ అభ్యర్థుల్లో ఉన్న నేర చరిత, అది ఎవరైనా కానివ్వండి, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వాట్ నాట్, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే. సో ఇలాంటి నేర చరితల మధ్య ఇంకా డెమోక్రసీ ఎక్కడి నుంచి ప్రివేల్ అవుతుంది అంటే, ఉన్న దాంట్లో కొంచెం తక్కువ విధవం చూసి సెలెక్ట్ చేసుకోవాలి అంటున్నారు. ఈ తక్కువ విధవం చూసి సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధవ కూడా పదవి వచ్చిన తర్వాత వాళ్ళతో సమానమైన విధవతనాన్ని పోలి ఉంటే అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకొకళ్ళని వెతుక్కోవాలా? అది ఏమీ అర్థం కాదు. లేదు వారసత్వ రాజకీయాలు చూసుకోవాలా? లేదు డెవలప్మెంట్కి ఓటేయాలా? సో అసలు ఎన్నికల్లో ఓటేసేటప్పుడు రాజకీయ పార్టీ కన్నా, ముఖ్యమంత్రి అభ్యర్థి కన్నా స్థానిక అభ్యర్థి ఎవరు అన్నదే ఓటర్లకి ముఖ్యము అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సర్వే చెప్తోంది. అయితే ఎన్నికల సందర్భంగా మామూలుగా ఇప్పుడు ఈ ఓట్ల కొనుగోలు కోసం పంచే నగదు, బహుమతులు వీటన్నిటికీ అతి తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అని ఆ సర్వేలో చెప్తున్నారు. అంటే జనాలు ఇప్పుడు, మొన్న మధ్య ఒక పార్టీ వాళ్ళు వచ్చారు, ఇది నా స్వానుభవం, నేను చెప్తున్నాను, ఆ పార్టీ ఏంటి అనేది నేను చెప్పను ఎందుకంటే ఇట్స్ నాట్ గుడ్. సో వాళ్ళు డబ్బులు ఆశ చూపించారు, సారీ అని చెప్పాను. కాదు కాదు, మీరు తీసుకోండి పర్వాలేదు అన్నారు. అంటే నా పక్కన ఉన్నవాళ్ళు, సరే ఓకే తీసుకో, తీసుకుని నీకెవరికి నచ్చితే వాళ్ళకే వెయ్యి, వాళ్ళు డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఇస్తున్నారు తీసుకో అన్నారు. ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా నాకు అనవసరం, మై ఓట్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని నేను క్లియర్గా చెప్పాను. మీరు ఏం చేసినా ఈసారి మేమే అధికారంలోకి వచ్చేది మళ్ళీ, ఆర్ ఈసారి మేమే అధికారంలోకి వచ్చేది, ఇలా ఏదో చెప్పారు. సరే మంచిది, అంటున్నప్పుడు డబ్బులు కూడా ఎందుకు మీకు వేస్ట్, నాకు ఇచ్చి వేస్ట్ చేసుకోవడం ఎందుకు, మీ దగ్గర అట్టు పెట్టుకోండి అని చెప్పాను. ఇలా ప్రలోభ పెట్టడాల్లో రకరకాలు ఉన్నాయి. మరి జనాలు కూడా తెలివి మీరిపోయారు, డబ్బులు తీసుకుంటున్నారు, పథకాలు ఉపయోగించుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, స్టిల్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వాళ్ళు ఓటేసుకుంటున్నారు. పోనీ ఆ పథకాలు ఉపయోగించుకుంటున్నప్పుడు మరి, అరే మనం డబ్బులు కట్టాము సో మనం ఆర్ఓఐ చూసుకుంటున్నాం అని ఇంత బిజినెస్గా ఆలోచిస్తున్నారంటే మరి జనాలు కూడా తెలివి మీరినట్టే కదా, యథా రాజా తథా ప్రజ. సో ఇక్కడ ఏ ఒక్క పార్టీని కూడాను అంటే వీళ్ళైతే ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేయట్లేదు అనడానికి లేదు, ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఉన్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఓటింగ్, ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి అని అంటే, వీళ్ళు చెప్పిన సర్వే ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే అందరూ, ఇదిగో మీరు ఆ స్థానిక అభ్యర్థి ఎవరో వాళ్ళని చూసి ఓటేయండి, వాడికి నేర చరిత్ర ఉందా, వాడు ఎలాంటి వాడు, అట్లా చూసుకుని ఓటేయండి తప్ప ఎప్పుడూ కూడాను మీరు ఆ పార్టీ ఏంటి లేకపోతే అది ఏం చేస్తుంది వచ్చిన తర్వాత ఇవన్నీ వేస్టు అనే ఒక ఆలోచనలో ఉండద్దు. అంటే కొన్నిసార్లు ఆలోచించాలి, ఆ పార్టీ వస్తే ఎలా ఉంటుంది, సెంటర్లో ఒకటి స్టేట్లో ఒకటి ఉంటుందా, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. బట్ స్టిల్ అభ్యర్థే ముఖ్యము అని చాలామంది ఓటర్లు అనుకుంటున్నారట వాళ్ళ సర్వే ప్రకారం. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లే పాలకులను ఎన్నుకుంటాయి అని అంటారు, కానీ ఈవీఎం ట్యాంపరింగ్లు అవి ఇవి ఎన్నో రకాలు ఉన్నాయి. అసలు ప్రజాస్వామ్యం అంటే ఇది అన్న ఒక బేసిక్ ఏమంటారు దాన్ని, రూల్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడో మనం బ్రేక్ చేసేసాం. సో నగదు బహుమతులకి అతి తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు జనాలు అనేది మటుకు మనం అర్థం చేసుకోవాలట. మరి ఇది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు, అది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు చెప్పిన సర్వే ప్రకారం అయితే అది. ప్రజల ఓటింగ్ ప్రవర్తనకి సంబంధించి కొన్ని అంశాలను విశ్లేషించడానికి ఆ సర్వేలో వాళ్ళు ట్రై చేశారు. అంటే ఇప్పుడు సపోజ్ ఓటింగ్ ప్రవర్తనను ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటి, క్రిమినల్ కేసులను అభ్యర్థుల మీద ప్రజల అభిప్రాయం, నేరం, డబ్బు, పాత్ర గురించి ఓటర్ అవగాహన అనే అంశాల మీద ప్రజల స్పందనని ఒక నివేదికలో వాళ్ళు చెప్పారన్నమాట. ఆ సర్వేలో ప్రశ్నలు, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వచ్చిన సమాధానాలు, వాటిని కూడాను వాళ్ళు చెప్పారు. సో ఒక అభ్యర్థికి ఓటు వేయడానికి బేసిక్ కారణం ఏంటి, అంటే సర్వే అసలు ముందు ఫస్ట్ పాయింట్ సర్వేలు ఎలా చేస్తారు అని అంటే, ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూసి ఎలా అయితే చెప్తారో అలాగా ఒక కాలనీ ఆర్ సొసైటీలో ఒక పార్ట్, లైక్ ఒక చిన్న పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరులో ఒక 10,000 మంది ఉన్నారనుకోండి జనాభా, చాలా చిన్న పల్లెటూరు, ఒక 10,000 మంది జనాభా ఉంటే ఒక 10 మందిని అడుగుతారు. ఆ 10 మంది నన్ను గంగ అడిగారని మైకు దగ్గరగా ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చింది అప్పుడు ఏదో భావావేశంలో చెప్పి ఆ తర్వాత వాళ్ళు మారచ్చు. లేదు, కొన్నిసార్లు భావావేశాలు ఎప్పుడైనా సరే మనకి ఎట్లా ఉంటుందంటే, కొన్ని విషయాల్లో వి గో విత్ ద ఫ్లో, అది ఎమోషనల్ ఫ్లో కావచ్చు లేకపోతే అప్పటికప్పుడు వచ్చే ఆ ఇన్స్టంట్ హై కావచ్చు, అరే నన్ను అడిగారు ఇంకెవరిని అడగలేదు అన్నట్టుగా అనుకోవచ్చు. రీజన్ ఏదైనా సరే అలాంటప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా వీళ్ళు అవి అంటే వాళ్ళ సర్వేలో తీసుకున్న పరిగణనలోకి తీసుకున్నవన్నీ కరెక్ట్గా ఉండాలని 10,000 మందిలో 10 మందిని చూపిస్తే, అంటే 0.1 కూడా కాదు చూపిస్తే, ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు మనకు తెలియదు. బట్ సర్వే ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళని అడగడం ఎవరి వల్ల కాదు. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్వేల్లో చెప్పిన అంశాలన్నీ ఒక ర్యాండమ్ నోట్ కింద తీసుకుంటారు, జనరలైజ్డ్ ఒపీనియన్ ర్యాండమ్ నోట్. అంతేగాని ఇదిగో ఇట్లా ఉంది అని డైరెక్ట్గా చెప్పరు. దెర్ ఈజ్ అ వేవ్ ఫర్ దిస్ పార్టీ, దిస్ మైట్ గెట్ సో మెనీ సీట్స్ అని అట్లా చెప్తారు అంతే. ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు కానీ లేకపోతే రకరకాలు అసలు ఎన్ని ఉన్నాయో, సిఎన్ఎన్, ఇండియా టుడే దగ్గర నుంచి మొదలు పెడితే స్థానిక ఎన్టీవీ సర్వేలు అవి ఇవి ఎన్ని ఉన్నాయో, ఏ సర్వేలు అయినా సరే చెప్పేది ఒకటే, జనం డిసైడర్ అని అనుకున్నప్పుడు జనాల్లోకి వెళ్ళి ఎవరైతే వాళ్ళు సర్వేలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి వేవ్ని బట్టి వాళ్ళు చెప్తారు, కానీ మేబీ కొన్ని ఒక 10 రోజుల తర్వాత వేవ్ మారొచ్చు, ఈలోపు ఏదన్నా బయటపడవచ్చు అట్లా. సో ఏది ఏమైనా ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఇన్ని సీట్లు పక్కా అని లాస్ట్కి మళ్ళీ ఇంకో సర్వే చెప్తారు, ఇంకా 1-2 డేస్ ఉన్నదనగా. ఈ సర్వేలు ఏవి కూడా యాక్చువల్గా అయితే జనాలను ఎక్కువ ప్రభావితం చేయవు, లీడర్స్కి అమ్మయ్యా అనుకోవడానికి తప్ప ప్రజలను అసలు ప్రభావితం చెయ్యవు. వీళ్ళు అనుకుంటారు ప్రజలను ప్రభావితం చేస్తారని, ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సర్వేల్లో మాకు మాకని అంటారు, కానీ ఇది నేను చూసినటువంటిది. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
గోరవలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో.
కంపుల పందిరి మనపై నిలిచే
ఎందుకు నిలిచే
పచ్చిక పానుపు వెచ్చగా పిలిచే
ఏమని పిలిచే
వీడని జంట గరమ్మని వసివాడని పూలై పొమ్మని పుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో తాకే జ్వాలలు ఏవో
ఏమో ఏవో
వేడిగా సోకే వెన్నెలలేవో
ఏమో ఏవో
చిన్నది విసిరే చూపులు చెలి చిలికిన ముసి ముసి నవ్వులు కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో
నమస్తే దిస్ ఇస్ లిఖిత యు ఆర్ నౌ లిస్నింగ్ టు మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా
గుళ్ళో దేవుళ్ళకి ఇచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటి నటులకు ఇచ్చేవారు తమ నటనతో వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం.
సుశ్రుతుడు 2000 బ్రిటన్లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్రచికిత్స వైద్యుల ఫోటోలతో వారి వివరాలను పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర వైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది. ఇంతకీ ఎవరు ఈయన అంటే దానికి మీకు ఒక కథ చెప్పాలి. చేతిలో విరిగిన ముక్కుతో ఒక యాత్రికుడు సుశ్రుతుడి వద్దకు వచ్చాడు. రక్తం ధారగా ప్రవహిస్తోంది. ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకువెళ్లాడు సుశ్రుతుడు. ఆ రోజుల్లో
మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. నీటితో అతడి గాయాన్ని కడిగాడు, మూలికా రసాన్ని అద్దాడు. తర్వాత అతనికి మత్తునిచ్చే నిమిత్తం ఒక చిన్న గిన్నెడు సుర అంటే మద్యాన్ని ఇచ్చి తాగించాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోగానే వెంటనే అతి సూక్ష్మమైన కత్తులు సూదులతో చికిత్స ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కుని కొలిచాడు. అతి చిన్నది పదునైన కత్తిని వేడి చేసి దవడ భాగం నుంచి కొంత కండ తీసుకున్నాడు. దానిని రెండు ముక్కలుగా చేసి బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చాడు. ముక్కు ఆకారాన్ని సరిచేసి బియ్యపిండిని అద్ది చందనపు గంధం పట్టు వేశాడు. దానిమీద బూరుగుదూదిని పెట్టి ఔషధ నూనెను పూసి చక్కగా కట్టుకట్టాడు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. రెండు రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో, ఏ ఏ మందులు సేవించాలో వివరాలను సుశ్రుతుడు వివరించి పంపించాడు. అది సుశ్రుతుడి వైద్య శాస్త్ర నైపుణ్యం. ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్రచికిత్సకుడు మరియు అధ్యాపకుడు సుశ్రుతుడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన సుశ్రుతుడు వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం సుశ్రుత సంహిత వైదిక సంస్కృతంలో రాయబడింది. ఈ సుశ్రుత సంహితలో వ్యాధులు, వాటి నివారణోపాయాలు విపులంగా రాయబడ్డాయి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాల్ని కాపాడిన అపర ధన్వంతరి సుశ్రుతుడు. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాలను కాపాడాడు అపర ధన్వంతరి అయిన సుశ్రుతుడు. వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నింటిలోనూ ప్రావీణ్యత సాధించడమే కాకుండా ఒక గొప్ప శస్త్రచికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖ ప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సిజేరియన్ ఆపరేషన్లను కూడా ఆవిష్కరించాడు. మూత్రపిండంలోని రాళ్లను తొలగించడంలో నైపుణ్యం సాధించాడు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేషమైన కృషి చేశాడు. ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తెగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించడంలో అందవేసిన చేయి సుశ్రుతునిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్స కోసం 120 రకాల వైద్య పరికరాలను మన సుశ్రుతుడు ఉపయోగించేవాడట. తెగిన శరీర భాగాలను అతికించడం, శరీరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు అంటే ఫారెన్ యాంటీబాడీస్ని కనుక్కొని తొలగించడం, పుచ్చిన దెబ్బతిన్న దంతాలను తొలగించడం, వరిబీజం రోగికి హాని కలగకుండా శస్త్రచికిత్స చేసి వేరు చేయడం, ఇవన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది మన సుశ్రుతుడే. ప్రాస్టేట్ గ్రంథిని ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి, ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది, దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి, ఇలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను సుశ్రుతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవజాతికి అందించాడు. ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుక్కున్నాడు. మూత్ర నాళంలో పేరుకునే రాళ్లను తొలగించడం ఎలాగో సశాస్త్రీయంగా నిర్వహించి చూపించాడు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను సైతం తన శస్త్రచికిత్స విధానం ద్వారా విజయవంతంగా తొలగించాడు. పొట్ట భాగాన్ని, జీర్ణాశయ పొరలను, చీమ తలకాయలంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. పోస్ట్ మార్టం అంటే శవ పరీక్ష వేల ఏళ్ల క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, 9 నెలల్లో గర్భాశయంలో చోటు చేసుకునే క్రమ పరిణామాలు, శిశువు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు సుశ్రుతుడు. మానవ శరీర నిర్మాణ అధ్యయనం, శరీర భాగాల విశ్లేషణ వంటి వివరాలను పేర్కొన్నాడు. శస్త్రచికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ను గుర్తించాడు. శస్త్రచికిత్స కోసం ఎముకలతో, రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసేవారికి కొన్ని నియమ నిబంధనలను సూచించాడు. శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పాడు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశాడు. ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి నిరంతరం ప్రవహించే నీటిలో కొద్ది కాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు ఆయన. మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో 1120 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలున్నాయని ఆయన తీర్మానించారు. తన జీవితకాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి వందలాది మంది శిష్యులను తయారు చేశారు సుశ్రుతుడు. అంతేకాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సుశ్రుత సంహిత అనే గొప్ప గ్రంథాన్ని కూడా రాశారు. ఈ సుశ్రుత సంహిత క్రీస్తు శకం 8వ శతాబ్దంలో అరబ్ భాషలోకి కితాబ్ షాహూన్ ఏ హింద్, కితాబ్ ఐ సుశ్రుత అనే గ్రంథాలుగా అనువదింపబడింది. ఇంత గొప్ప మేధావి మన దేశంలో జన్మించడం నిజంగా మన అదృష్టం.
My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అభ్యర్థులు ఎట్లాంటి వాళ్ళు, ఒక అభ్యర్థినికి అసలు ఓటేయడానికి కారణం ఏంటి అంటే, మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఓటర్సు వాళ్ళు ఓటు వేయడానికి మెయిన్ కారణం స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరు అన్నదే అని చెప్పారు. 64% మంది ఎస్, అదే మెయిన్ రీజన్ అని చెప్పారు. చాలా ఇంకా అసలు ప్రయారిటీ అదే అన్నది 14% మెంబర్స్ చెప్పారు. సెకండ్ రీజను దీంట్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఇంపార్టెంట్ అని 35% మంది చెప్పారు. చాలా ప్రయారిటీ అని 42% మంది చెప్పారు. ఇక థర్డ్ కారణం, అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ అని మెయిన్ అని 40% మెంబర్స్ చెప్తే, ప్రయారిటీ అని 31% మెంబర్స్ చెప్పారు. ఇక ఒక అభ్యర్థికి ఓటేయడంలో 16% ఓటర్స్ డబ్బులు లేదా మద్యము లేదా ఏదైనా గిఫ్ట్లు ఇలాంటి పంపిణీ వాటికి సంబంధించినటువంటి కారణాల వల్ల అని 9% మంది చెప్తే, అదే ప్రయారిటీ మాకు అని చెప్పింది 7% మెంబర్స్. సో ఇలా ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి, దిస్ మళ్ళీ ఇందాక చెప్పినట్టు ర్యాండమ్ బేసిస్ మీద చేసిన సర్వే. అయితే ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటెయ్యాలన్న నిర్ణయం తీసుకోవడంలో 84% మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ వాళ్ళ సొంత అభిప్రాయం ముఖ్యము అని ఏడీఆర్ సర్వేలో చెప్పారు. ఎవరు ప్రభావితం చెయ్యరు అని, అంటే ఓటేయడానికి ఎవరి అభిప్రాయం ఎంత నిర్ణయాత్మకము అంటే, ఇప్పుడు కొంతమంది లేదు నేను వీళ్ళకి వేస్తానంటే ఏంట్రా అది ఇది అని చెప్పి ఎవరన్నా వచ్చి వీళ్ళని ప్రభావితం చేస్తే వీళ్ళు ప్రభావితం అయ్యేటటువంటి శాతం ఎంత అనే విషయం మీద చూసుకుంటే, 84% మెంబర్స్, 84% పీపుల్ తమ సొంత అభిప్రాయమే ముఖ్యము అని ఆ ఏడీఆర్ సర్వేలో చెప్పారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అభిప్రాయానికి కొద్ది గొప్ప ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, ఒక 7% మెంబర్స్ ఉన్నారు. ఇక వాళ్ళ పార్ట్నర్ జీవిత భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవించి వాళ్ళు చెప్పినట్టు ఓటేసేవాళ్ళు 6% ఉన్నారు అని సర్వేల్లో చెప్పారు. ఇక ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న వాళ్ళలో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులకి సంబంధించి ఓటర్స్ అభిప్రాయం ఎలా ఉంది అనే విషయానికి వస్తే, క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు పార్లమెంట్ అసెంబ్లీలో ఉండొచ్చా అని ఒక క్వశ్చన్ అడిగితే 98% మెంబర్స్ అసలు చట్టసభల్లో ఉండకూడదు అని చెప్పారు. అండ్ క్రిమినల్ బేస్ ఉన్న అభ్యర్థులకి ఎందుకు ఓటేస్తారని అడిగినప్పుడు 37% ఓటర్స్ ఆ అభ్యర్థి వేరే మంచి పనులు చేసినందుకు అని అభిప్రాయపడ్డారు. ఇక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకి ఓటేయడంలో కులపరమైన ఆర్ మతపరమైన అంశాలు కూడా కీలకము అని 36% మంది ఓటర్స్ చెప్పారు. సో అంటే నేర చరిత్ర ఉన్నా పర్వాలేదు, ఏదైనా మంచి పని చేసి ఉంటే వాళ్ళకి మేము ఓటేస్తాము అనేటటువంటి అభిప్రాయంలో 36% మెంబర్స్ ఉన్నట్టే కదా. ఇక నేర నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ఓటేయడానికి ఇంకో కారణం ఏంటంటే, వాళ్ళ మీద ఉన్న కేసులు మేబీ అంత తీవ్రమైన కేసులు కాదు అని అనుకోవడం 36% ఓటర్స్ అనుకుంటున్నారు. ఇక ఆ సదరు అభ్యర్థుల నేర నేపథ్యం గురించిన సమాచారం లేకపోవడం అటువంటి అభ్యర్థులకు ఓటేయడానికి ఇంకో కారణంగా ఇంకో 36% మెంబర్స్ అన్నారు. అండ్ ఇంకోటి, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్ర సమాచారం మీరు తీసుకోవచ్చు ఆర్టీఏ యాక్ట్ కింద, ఆ విషయం మీకు తెలుసా అని అడిగినప్పుడు ఓన్లీ 35% ఓటర్స్ మాత్రమే అభ్యర్థుల క్రిమినల్ రికార్డ్ సమాచారాన్ని పొందొచ్చని తెలుసు అని చెప్పారు. మిగతా వాళ్ళు ఎవరు తెలియదని చెప్పారు. ఇక ఎలక్షన్స్లో డబ్బులు ఆర్ ఏదైనా గిఫ్ట్స్ పంచడం మీద జనం ఏమనుకుంటున్నారు అన్న విషయం గురించి అడిగినప్పుడు, ఎందుకంటే ఎలక్షన్స్లో డబ్బు పాత్ర చాలా కీలకం. మనం చూసాం కదా ఎంత అసలు వైరల్ అయిపోయింది ఆ వీడియో, ఏదో ఊర్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇలాగా, కార్యకర్తలు కాదు లీడర్స్, డబ్బుల్ని ఇలా వెదజల్లుతున్నారు అని, ఆ తర్వాత టీడీపీ వాళ్ళు ఎక్కడ డబ్బు పంచారని, ఆ తర్వాత అదేంటి కోట్ల కోట్లు తీసుకొస్తున్నారు వైజాగ్ నుంచి ఇక్కడికి అని, ఇట్లా ఒక పార్టీ అని కాదు ప్రతి పార్టీలోను. సో ఎన్నికల్లో డబ్బు పాత్ర గురించి ఓటర్ అవగాహనని కొంచెం అంచనా వేద్దామన్న ఉద్దేశంలో వాళ్ళు చేసిన సర్వేలో ఓటర్స్లో చాలామందికి, అంటే ఆల్మోస్ట్ 73% మెంబర్స్కి ఎన్నికల్లో నగదు పంపిణీ బహుమతులు ఇవ్వడం లాంటివి చట్టవిరుద్ధం అని తెలుసు. ఓకే, అండ్ పాస్ట్ ఎలక్షన్స్లో డబ్బు ఆర్ ఏంటి మద్యము ఇలాంటి పంపిణీల గురించి మీకు అవగాహన ఉందా అని క్వశ్చన్ వేస్తే 38% మంది ఎలక్షన్స్లో డబ్బులు బహుమతులు మిగతా ఓటర్లకు పంచిన సందర్భాలు వాళ్ళకి తెలుసు అని చెప్పారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR RA అంటే ఆస్ట్రానిక్స్ కంప్యూటింగ్ అండ్ డేటా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి కలిసి 2018 అక్టోబర్ టు డిసెంబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఓటర్ సర్వే నిర్వహిస్తే ఇది ఆల్మోస్ట్ చాలా మటుకు కొంచెం ఉత్తమమైనటువంటి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి నిర్వహించారు అని అప్పట్లో అన్నారు. అయితే బేసిక్గా వీళ్ళు ఏంటంటే రూరల్ ఏరియాస్లోకి, తర్వాత సిటీస్లోకి, తర్వాత జెండరు, క్యాస్టు, రిలీజియను, ఇన్కమ్ము ఇలా రకరకాల వారి దశల వారీగా అండ్ రకరకాల జోనర్స్లో తగిన ప్రాతినిధ్యం ఉండేలాగా 18 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 80 ఇయర్స్ వరకు ఈ సర్వేని నిర్వహించారు. అంటే అట్లాంటి వేరియస్ జోనర్స్ నుంచి జనాలని ఇన్ని ఆస్పెక్ట్స్లో కూడా తీసుకుని మరీ ఈ సర్వే చేశారట. ఆ సర్వేలో పాల్గొన్న 61% రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు, 39% సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు, 62% మగవాళ్ళు, 38% ఆడవాళ్ళు, 72% జనరల్, 7% ఓబీసీ, 16% ఎస్సీ, 5% ఎస్టీ వర్గాల ప్రజలు ఉన్నారంట. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ సర్వేస్ ఏవైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక సర్వే ఎవరైనా చేశారు మీకు ఎదుగో మేము ఇందుకు ఓటేస్తున్నాం, మేము ఇందులో ఇందుకని మేము ఈ ప్రాతినిధ్యాన్ని చూసుకున్నామని అనుకునే మాట అయితే ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇప్పుడు జెండా పట్టుకున్నందుకు 300 విత్ చికెన్ బిర్యానీ, జెండా పట్టుకుని రోడ్డు మీద ఎండలో నడిచినందుకు 500, మీటింగులకు వచ్చినందుకు 1000 రూపాయలు, ఆ మీటింగ్లో జై అని అరిచినందుకు ఇంకో 500 ఎక్స్ట్రా, వీళ్ళతో పాటు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండలో పడి అక్కడే నిలబడ్డందుకు, వీళ్ళ ప్రచారంలో ఆ ఓ అని చెప్పి గుంపులు గుంపులుగా జనాలు వచ్చినందుకు 1 రేటు, ఓటు వెయ్యాలనుకుంటే 1 రేటు, ఆ ఓట్లో జయ్యనాలంటే 1 రేటు, అసలు ప్రతి ఒక్కటి రేటు కడుతున్నారు, రైట్? సో ఇలాంటి నేపథ్యం ఎన్నికల్లో అసలు ఇంత భయంకరంగా ఒక డబ్బు ఫ్లో కానీ, లేకపోతే ప్రతిసారి ఇదే అనుకుంటారు ప్రతి ఎలక్షన్స్లో, దిస్ ఈజ్ ద హైయెస్ట్ క్యాష్ ఫ్లో ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేటటువంటి ఎన్నికల్లో ప్రతిసారి ఈసారే ఎక్కువ డబ్బులు పట్టుబడ్డాయి, ఈసారే ఎక్కువ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అన్ని పార్టీలు వాళ్ళని చెప్తూ ఉంటారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే వాళ్ళ ఆశయాలేంటి, వాళ్ళ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారన్నవి చెప్పాలి, కానీ ఏదో కుక్కకి బిస్కెట్లు వేసినట్టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇది, మైనారిటీ వాళ్ళకి ఇది, వీళ్ళకి ఇది, వీళ్ళకి ఇది, మీకు ఫ్రీ ఇస్తాం, మీరు ఉద్యోగం, మీరు జాబ్కి వెళ్తే చాలు మీకు డబ్బులు ఇస్తాను, మీరు స్కూల్కి వెళ్తే చాలు మీకు డబ్బులు ఇస్తాను, ఇంకొన్నాళ్ళు అయితే నాకు తెలిసి లేడీస్ ఇంట్లో వంట చేస్తే చాలు డబ్బులు ఇస్తాము, చీర కట్టుకుంటే చాలు డబ్బులు ఇస్తాము. అదేదో రాజమండ్రి దగ్గర ఒక ఊర్లో నైటీ వేసుకుంటే జరిమానా వేశారు కదా 2,000, ఆ టైప్లో తయారవుతుందేమో ఎన్నికలు అని నాకు భయం వేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్రీకి అలవాటు పడ్డ జనాలు ప్రతి ఒక్కటి నీకు ఫ్రీ నీకు ఫ్రీ నీకు ఫ్రీ అంటే, ఇదిగో ఇవాళ నేను షో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఉన్న ఆ ఇంగ్లీషు లైన్స్ ఏవైతే ఉన్నాయో, 1931లో ఆయన అలా అనుకుని బాధపడ్డాడు, దట్స్ ఎండ్ ఆఫ్ ది నేషన్ అన్నారంటే, ఇప్పుడు 2019లో ఇలాంటి ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ వరల్డ్లో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్లో ఉన్నటువంటి నగదు పంపిణీ కానీ, మద్యం కానీ, లేకపోతే వస్తువులు కానీ, లేకపోతే ప్రలోభాలు కానీ, ఆ గూండాయిజం కానీ ఏవైనా కానివ్వండి, అసలు మళ్ళీ ఇదివరకైతే కనీసము మేము ఇదిగో ఈ మంచి పని చేస్తామని చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు ఏంటి మూవీ యాక్టర్సు సినిమాలు తీయడము, అసలు ఆ ప్రచారాలకి ఒక అడ్డు అదుపు లేదు, ఒక మోడ్ ఆఫ్ మేము ఇది చేస్తాము, మా ఆశయం ఇది, మేము ఈ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము అని దమ్ముండి చెప్పేవాళ్ళు ఎంతమంది, కుక్క బిస్కెట్ లాగా తాయిలాలు పంచేవాళ్ళు ఎంతమంది, నోటు ఒక పూటతో ఖర్చు అవుతుంది కానీ ఓటు 5 మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నోటు ఇచ్చాడు కదానో లేకపోతే ఇంకోటనో వాళ్ళకి వేయడం మాత్రం కరెక్ట్ కాదు, మన ఓటు అమ్ముకోవడానికి లేదు. దిస్ ఈజ్ అవర్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ బోత్ ఎట్ ది సేమ్ టైం. సో అది మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్. కాబట్టి ఏది కూడాను మనల్ని డ్రైవ్ చేసేటటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు. నెవర్ లెట్ ఎ కరెన్సీ నోట్ ఆర్ సంథింగ్ ఎల్స్ డిసైడ్ వాట్ యూ వాంట్. లెట్ యువర్ మైండ్ డిసైడ్. ఇది ఇవాళ చిత్రం పడారే విచిత్రం. చెప్పాను కదా ఈ వారమంతా సాధారణంగా మనము ఎక్కువ మటుకు ఎలక్షన్స్ గురించే మాట్లాడుకుందాం, అన్లెస్ అండ్ అంటిల్ ఎనీ బిగ్ థింగ్ హ్యాపెన్స్. బట్ ఫర్ నౌ దిస్ ఇస్ ఆర్జ వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం April 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లాయిడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.